అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము. ఆ తరువాత ప్రధాన యాజకుడు,
ఈ నేరారోపణలు నిజమా
అని అతన్ని అడిగాడు. అతడు సమాధానంగా,
అయ్యలారా, సోదరులారా, నేను చెప్పేది వినండి. అది మన తండ్రి అబ్రహాము మెసపొతమియాలో నివసిస్తున్న కాలం. అంటే అతడు అప్పటికీ ఇంకా తన నివాసాన్ని హారాను పట్టణానికి మార్చలేదన్నమాట. అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు అని అన్నాడు. అందువల్ల అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదలమని, మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడతన్ని స్థిరపరిచాడు. దేవుడతనికి ఈ దేశంలో ఒక్క అడుగు భూమి కూడా ఆస్తిగా ఇవ్వలేదు. అతనికి అప్పుడు సంతానం లేకపోయినా అతనికి అతని తరువాత రానున్న వాళ్లకు ఆ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం చేశాడు. దేవుడతనితో, నీ వారసులు పరదేశంలో నివసిస్తారు. ఆ పరదేశీయులు నీ వాళ్లను 400 సంవత్సరాలు తమ బానిసలుగా ఉంచుకుని వాళ్లను కష్టపెడతారు. వాళ్లను బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను. ఆ తరువాత నీ ప్రజలు ఆ దేశం వదిలి నన్ను ఎక్కడా ఆరాధిస్తారు అని అన్నాడు. సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపుకుంటానని దేవుడు అబ్రహాముతో ఒక ఒప్పందం చేశాడు. ఇస్సాకు పుట్టిన 8వ రోజున అబ్రహాము అతనికి సున్నతి చేయించాడు. అదేవిధంగా ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు సున్నతి చేయించాడు. యాకోబు తన 12 మంది కుమారులకు సున్నతి చేయించాడు. ఈ 12 మంది 12 వంశాలకు మూలపురుషులయ్యారు. వీళ్లకు తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్లతన్ని ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేశారు. కాని దేవుడతనికి అండగా ఉండి అతన్ని కష్టాల నుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ఫరో అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతన్ని ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు. ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వీకులకు తినటానికి తిండి కూడా లేకుండింది. ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వీకుల్ని మొదటిసారిగా అక్కడకు పంపాడు. 2వసారి వచ్చినప్పుడు యోసేపు తానెవరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. ఆ తరువాత యోసేపు తన తండ్రి యాకోబును, 75 మంది గల తన కుటుంబాన్ని పిలవనంపాడు. యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక అతడు మన పూర్వీకులు అందరూ చనిపోయారు. వాళ్ల దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రహాము ఇదివరలో హమోరు వంశం వాళ్లకు డబ్బిచ్చి వాళ్ల నుండి ఒక శ్మశాన భూమిని కొని ఉన్నాడు. వాళ్లు అక్కడ సమాధి చేయబడ్డారు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ల సంఖ్య బహుగా పెరిగింది. కొంతకాలం తరువాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు. అతడు మన వాళ్లను మోసం చేశాడు. మన వాళ్ల సంతానం చనిపోవాలని వాళ్లకు పుట్టిన పసికందుల్ని బయటవేయించి వాళ్ల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే 3 నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. ఇతణ్ణి ఇంటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్లి తన స్వంత కుమారునిగా పెంచుకుంది. ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. మోషే గొప్ప విషయాలు చెప్పటంలో, గొప్ప పనులు చేయటంలో ఆరితేరిన వాడయ్యాడు. మోషేకు 40 సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకున్నాడు. ఒకసారి మోషే ఈజిప్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో అన్యాయంగా ప్రవర్తించడం చూసి ఇశ్రాయేలీ వానికి సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో అతన్ని రక్షించటానికి వెళ్ళాడు. ఈజిప్టు దేశస్థుణ్ణి చంపి ఇశ్రాయేలు వాని పక్షాన పగ తీర్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం వాళ్లు తెలుసుకుంటారని మోషే ఆశించాడు. కాని వాళ్లకది అర్థం కాలేదు. మరుసటి రోజు మోషే ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడటం చూసి వాళ్లను శాంతపరచాలనే ఉద్దేశంతో, అయ్యా, మీరు సోదరులు, పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు అని అడిగాడు. ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి అన్యాయం చేశాడో వాడు మోషేను ప్రక్కకు త్రోసి, మా మీద తీర్పు చెప్పడానికి, మమ్మల్ని పాలించటానికి నిన్నెవరు నియమించారు? ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా అని అన్నాడు. ఈ విమర్శ విని మోషే ఈజిప్టు దేశాన్ని వదిలి మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి ఇద్దరు కుమారులు కలిగారు. 40 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సీనాయి పర్వతంపై మండుతున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసి మోషే దిగ్భ్రాంతి చెందాడు. దగ్గర నుండి చూడాలనుకుని ముందుకు వెళ్తుండగా అతనికి ప్రభువు స్వరం వినిపించింది. ఆ స్వరం అతనితో, నేను మీ పూర్వుల దేవుణ్ణి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని అన్నాడు. మోషే వణికిపోయాడు. తలెత్తి చూడటానికి అతనికి ధైర్యం చాలలేదు. ప్రభువు, చెప్పులు తీసెయ్యి, నీవు నిలుచున్న స్థలం పవిత్రమైనది. నా ప్రజల్ని ఈజిప్టులో అణచి ఉంచటం చూశాను, వాళ్ల ఏడుపులు విన్నాను, వాళ్లకు విముక్తి కలిగించటానికి వచ్చాను, రా, నిన్ను తిరిగి ఈజిప్టు పంపుతాను అని అన్నాడు.
స్టెఫాను ఇంకా ఇలా చెప్పాడు,
నిన్ను పాలకునిగా న్యాయాధిపతిగా చేసిందెవరు అని వాళ్లచే తిరస్కరించబడిన వాడే ఈ మోషే. ఈ మోషేను దేవుడు వాళ్ల పాలకునిగా రక్షకునిగా పంపినట్లు పొదలో కనిపించిన దేవదూత ద్వారా తెలియచేశాడు. మోషే అద్భుతాలు మహత్యాలు చేసి వాళ్లను ఈజిప్టు నుండి వెలుపలికి పిలుచుకువచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గర ఆ తరువాత 40 సంవత్సరాలు ఎడారుల్లో కూడా అద్భుతాలు మహత్యాలు చేశాడు. నాలాంటి ప్రవక్తను దేవుడు మీ నుండి ఎన్నుకొని మీకందిస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మోషే ఇతడే. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎడారిలో సమావేశమైనప్పుడు అక్కడున్న మన పూర్వీకులతో కలిసి ఉన్నవాడు మోషేనే. సీనాయి పర్వతంపై దేవదూతతో మాట్లాడింది మోషేనే. మనకు అందివ్వటానికి సజీవమైన దైవ సందేశాన్ని పొందింది మోషేనే. కాని మన పూర్వీకులు అతని మాటలు వినలేదు. పైగా అతన్ని తిరస్కరించి ఈజిప్టు దేశానికి తిరిగి వెళ్లాలనుకున్నారు. అందువల్ల అహరోనుతో, మాకు దారి చూపించగల దేవుళ్ల విగ్రహాలను సిద్ధం చేయించు, మమ్మల్ని ఈజిప్టు నుండి పిలుచుకువచ్చిన ఆ మోషేకు ఏమైందో ఏమో అని అన్నారు. వెంటనే అందరూ కలిసి దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఆ విగ్రహానికి బలి అర్పించారు. తమ చేతులతో తయారు చేసిన ఆ విగ్రహం పేరిట పండుగ చేసుకున్నారు. కాని దేవుడు విరక్తి చెంది, ఆకాశంలోని మీ దేవుళ్లను మీరు పూజించుకోండి అని అన్నాడు. దీన్ని గురించి ప్రవక్తల గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఎడారుల్లో 40 సంవత్సరాలు పశువుల్ని బలి ఇచ్చింది నాకోసం కాదు, మీరు మీ వెంట మోసుకు వెళ్ళింది మొలుకు యొక్క డేరా, మీరు మోసుకు వెళ్ళింది మీరు దేవుడనుకుంటున్న రుంఫా నక్షత్రం యొక్క విగ్రహాన్ని, దాన్ని మీరు పూజించుకోవడానికి సృష్టించుకున్నారు, కనుక మిమ్మల్ని బబులోను నగరానికి దూరంగా పంపుతాను. మన పూర్వులు ఎడారుల్లో ఉన్నప్పుడు వాళ్ల వద్ద దేవుని గుడారం ఉంది, ఇది మోషేచే నిర్మింపబడినది. ఇది నిర్మింపబడకముందు దేవుడు ఒక నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత, ఇది మన పూర్వీకులకు లభించింది. వాళ్ళు యెహోషువా నాయకత్వాన దేవుడు పారద్రోలిన ప్రజలు వదిలి వెళ్తున్న భూమిపై స్థిరపడుతున్న సమయాన ఈ గుడారం వాళ్ల దగ్గరే ఉంది. దావీదు కాలం దాకా అది ఆ దేశంలో ఉంది. దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు వంశీయుల కోసం మందిరాన్ని నిర్మించే అవకాశం ఇవ్వమని దేవుణ్ణి కోరాడు. అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు. కాని సర్వోన్నతుడైన దేవుడు మానవులు నిర్మించిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త ఇలా అన్నాడు: ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు? విశ్రాంతికి నాకు స్థలం ఏది? ఇవన్నీ నిర్మించింది నేనే కాదా అని ప్రభు అన్నాడు.
స్టెఫను ఉపన్యాసం సాగిస్తూ,
మూర్ఖులారా, మీ హృదయాలు యూదులు కాని వాళ్ల హృదయాల వలె ఉన్నాయి. మీ చెవులు దైవ సందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ల వలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా? నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పిన వాళ్లను వాళ్లు చంపివేశారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తును కూడా చంపేశారు. దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు, కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు
అని అన్నాడు. ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి అతన్ని చూసి పళ్ళు కొరికారు. కాని స్టెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపే చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడివైపు ఉండటం చూశాడు.
అదిగో చూడండి, పరలోకం తెరుచుకోవటం, దేవుని కుమారుడు ఆయన కుడివైపు నిలుచుని ఉండటం చూస్తున్నాను
అని అన్నాడు. ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్లారు. అతన్ని ఊరి బయటికి లాగి రాళ్లతో కొట్టటం మొదలుపెట్టారు. ఈ సంఘటన చూస్తున్న వాళ్ళు తమ వస్త్రాన్ని సౌలు అనబడే ఒక యువకుని కాళ్ల ముందు ఉంచారు. వాళ్ళు రాళ్లు విసురుతుండగా స్టెఫను,
యేసు ప్రభూ, నా ఆత్మను నీలో చేర్చుకో
అని ప్రార్థించాడు. ఆ తదుపరి మోకరిల్లి,
ప్రభూ, వాళ్లపై ఈ పాపం మోపవద్దు
అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూశాడు.